సరిగ్గా దక్షుడు ఇదే అహంకారంతో ఇవాళ పెళ్ళిళ్ళు పేరంటాలు విందులు వినోదాలు జరుగుతున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అహంకారాలు ఆర్భాటాలు దక్షుడికి ఉన్నాయి. ఎందుకంటే ఆకాశమే దక్షుడు, దక్ష ప్రజాపతి అని ఆయన గమనించండి. ప్రజాపతి అంటే సంతానానికి మూలం, మొత్తం సృష్టి వృద్ధి చెందడానికి మూలం. అందుకే ఆయనకి ఏకంగా 54 మంది కుమార్తెలు, వాళ్ళనే నక్షత్రాలు ఉన్నారు. 27 అందులో సతీదేవి పెద్ద ఆవిడ. ఈయనకి అహంకారం వచ్చేసింది, నాకు ఇంతమంది ఉన్నారండి, లోకంలో సృష్టి పెరుగుతుందంటే మామాయల వాళ్ళేనండి, ఇదే అహంకారం. దీనికి వెనకాలంతా ఒక భగవత్శక్తి ఆదిపరాశక్తి ఉందనే విషయాన్ని ఆ పెద్ద మనిషి మర్చిపోయాడు. వేద భేదాంగ పారంగతుడై ఉండు కూడా, బ్రహ్మజ్ఞానులకి ప్రతినిధి అయి ఉండి కూడా దక్షుడు మర్చిపోయాడు. కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, మరి మరీచి ప్రజాపతి, మరి ఏ ప్రజాపతి అలా వ్యవహరించలేదు దక్షుడు తప్ప. అందుకని దక్ష యజ్ఞాన్ని శివుడు దెబ్బకొట్టాడు, మరే యజ్ఞాన్ని ఆయన నాశనం చేయలేదు. శివుడిని యజ్ఞ విధ్వంసి మకారి అనకూడదండి, తప్పది. కేవలం దక్ష యజ్ఞ విధ్వంసి అహంకారం కారణం. అంటే ఆయన చేసింది ఏమిటి, ఆకాశంలో ఉండేటువంటి శక్తి కాంతి రేణువులుగా మారి అన్ని గోడాలకి అందుతోంది. అసలు దాని వెనకాల కథ ఇది. ఆకాశో గోళేభ్యక యద్వితరతి నిజ రజశ్చయా దాన్నం నే ఈశాయ. అది ఈశ్వరుడికి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ ఆకాశానికి ఈ శక్తి ఈశ్వరుడి నుంచే వచ్చింది. ఆకాశం కూడా ఓ దాని నుంచి వచ్చింది కదా, ఎలా చెప్పారు వేదంలో, తస్మాద్వాయ తస్మాద్ ఆకాశ సంభూత. అంటే దాని నుంచో దీని నుంచో ఆకాశం ఏర్పడింది, ఏర్పడింది కదా, దేని నుంచి ఏర్పడిందో కూడా చెప్పారు మళ్ళీ. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి సోకామయత సతపస్తప్త్వ సతపో అతప్యత సతపస్తప్త్వ తస్మాద్వాయ తస్మాద్ ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషోన్నరసమయ ఇత్యుపనిషతు అని చెప్పింది. ఒకే ఒక పదార్థం సృష్టి అంతా తేజో రూపంలో ఉంటే ఆ పదార్థం ఒక సంకల్పం చేసింది. అర్ధరాత్రి వేళ చెరువంతా ప్రశాంతంగా చిన్న చిన్న కెరటాలు కూడా లేకుండా ఉన్న స్థితిలో ఏదో గాలి వీయడం కారణంగా ఒక విక్షేపం కలిగి ఓ చిన్నపాటి పిల్ల తరగ పైకి లేచినట్టే ఆ ఈశ్వర శక్తులు ఆ సంకల్పం పైకి లేచిన దాన్నే మాయా అంటారు. అది కలగలిగేటప్పుడు మన మనసులో లేచే ఒక సంకల్పం లాంటిది అది. అందుకే జగత్తు మాయ, జగత్తు స్వప్నం అన్నారు రమణ మహర్షి. ఒక కళ లాంటిది, భగవంతుడు కళదలుచుకున్నాడు, ఈ సృష్టిని నిర్మాణం చేశాడు. నేను ఒక్కడనే ఉన్నాను, అనేకం కావాలి, కళ అంతే, ఒక్కడే అనేకం అవుతున్నాడు. ఎవరి కళ పరిశీలించుకుంటే వాళ్ళకి తెలుసు, కళలో వచ్చిన అన్ని రూపాలు మనమే. దేవుడు వచ్చినా, దెయ్యం వచ్చినా, కుక్క వచ్చినా, నక్కు వచ్చినా అన్నీ మనమే. మనం దేవుడు వస్తే అడావుడు చేస్తాం, దెయ్యం వస్తేనేమో భయపడతాం, కుక్క వస్తే ఏమి చెప్పాం, కానీ అన్నీ ఒకటే. కళను ఎప్పుడు ఊరికే విశ్లేషణ చేస్తూ కూర్చోకూడదు. చేయవలసిన విశ్లేషణ ఏమిటంటే ఆ రూపాలన్నీ ధరించింది నేనే కదా, అయితే సృష్టి అంతా ఉన్నది నేనే అన్నమాట. నా కళలో నేను ఉన్నట్టే ఈ సృష్టి అంతా ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఇది చిన్న కళ, అది పెద్ద కళ, ఇది జీవుడు కళ, అది దేవుడు కళ. జీవితం అనేది జీవుడు కళ, సృష్టి అనేది దేవుడు కళ, తేడా ఏం లేదు. సైజు కేవలం కొలతలో తేడా. ఇది మొత్తం ఆదిపరాశక్తి నుంచి వచ్చింది అన్నప్పుడు దక్షుడు ఏం చేయాలి, ఆ యజ్ఞాన్ని ఆదిపరాశక్తికి నివేదనగా చేయాలి. ఆ ఆదిపరాశక్తి భర్తనే ఆయన పిలవడయే, కేవలం ఆదిపరాశక్తి భర్తను ఎలా భావించాడని, మా అల్లుడు అని భావించాడు. మనకి మొన్నటి వరకు చూసాం మనం 20-30 ఏళ్ల వరకు అల్లుడు అంటే మహారాజు, ఈవేళ కొంచెం అల్లుళ్ళ ప్రాధాన్యం తగ్గిందిలేండి. పూర్వం అల్లుళ్ళ ప్రాధాన్యం చాలా ఉండేది, అల్లుని మంచితనం అని పద్యమే వచ్చింది. ఏకంగా అల్లుడు మంచిగా ఉండరని, అల్లుడు ఎక్కడైనా మంచిగా ఉంటే అది విచిత్రం అన్నారు. అల్లుడుకి మామగారు భయపడేవాడు మొన్నటి వరకు, కానీ దక్ష ప్రజాపతి కాలంలో ఏమిటంటే మామగారికి అల్లుడు భయపడేవాడు. ఇక సమాజంలో పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు ఎవరెవరికి భయపడుతున్నారో ఎవరికీ తెలియని స్థితి, అంతా భయాల్లోనే ఉన్నాం. అందరం భయపడుతూనే ఉన్నాం. ఎందుకంటే జ్ఞానం లేని కారణంగా, అహంకారాలు పెరిగిన కారణంగా అది అలా అట్టిపెట్టాడు. అలా మా ప్రస్తుతాడు దక్ష ప్రజాపతి అహంకారానికి లోనే కేవలం రుద్రుడు అంటే మా అమ్మాయికి మొగుడు అంతే అనుకున్నాడు ఆయన. ఆదిపరాశక్తికి భర్త అని గ్రహించలేదు ఆయన. ఏదో ఈయన వెళ్ళినప్పుడు అందరూ లేస్తే ఆయన లేవలేదని ఏదో వచ్చి అహంకారం వచ్చేసి పిలవడం మానేశాడు. అంటే ఏంటి, ఆకాశమే దక్షుడు, ఈ సృష్టి మొత్తాన్ని రజస్సుతో పోషిస్తున్నది ఆకాశం, అది అన్ని గోళాలకి ఇస్తుంది, ఈశ్వరుడికి ఇవ్వాల్సిన అవసరమేం లేదు, కానీ నివేదించకపోవడం దోషం. అంతా భగవంతుడి నుంచి వచ్చింది అయినప్పటికీ మనం ఇంట్లో వంట వండితే మహానైవేద్యం అని పెడుతున్నావా లేదా, ఇప్పుడు పెట్టకుండా మనం తింటే ఏమన్నా దేవుడు ఏమైనా శపించాడా మనని, కానీ చేస్తున్నావా లేదా. మరి ఎందుకంటే ఒక కృతజ్ఞతాభావం, అంతా ఏదో గిన్నెలో వండినా అన్నమే వండినా మరో సున్నమే వండినా ఏం వండినా అంతా నీదేనయ్యా, నువ్వు లేకపోతే మాకెక్కడది, అని పోనీ అక్కడ పూజ మందిరంలోకి వెళ్ళి ఆ కొండ పట్టుకెళ్ళి అక్కడ పెట్టే ఓపిక లేకపోయినా అక్కడ గ్యాస్ పొయ్యి దగ్గరే పెట్టి కాస్త ఎలా ఎలా ఈశాన్యం వైపుకి ఎలా ఎలా అంటున్నావా లేదా అనకుండా తినేస్తావా? పోనీ కంచంలో వడ్డించాకైనా కాస్త అందరూ రెండు చుక్కలు నీళ్లు చల్లి దండం పెట్టుకుని గాయత్రి మంత్రం చదువుకుని చేస్తున్నావా లేదా? ప్రాణ ఇస్వాహాపాన ఇస్వాహ జాన ఇస్వాహ ఉదాహరణ ఇస్వాహ సమాన ఇస్వాహ అమృతమోత్సవం ఏదో అంటున్నావా లేదా? ఒక నీళ్లు చల్లడం అంటే నీళ్లతో వస్త్రం కప్పడం. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వస్త్రం కప్పుతారు. దేవాలయాల్లో గమనించండి, మన ఇంట్లో కూడా వస్త్రం ఎలా కప్పుతామంటే తినే కంచం మీద గుడ్డ వేస్తే బాగుండదు, ఆ సమయానికి శుభ్రమైన గుడ్డ దొరకదు కూడా. గుడ్డ అడిగితే ఏ ఇల్లు తుడిచే గుడ్డ వేస్తే కొంపలు అట్టుకుంటాయి. అందుకే నీళ్లతో కప్పమన్నారు. ఆ నీళ్ళు ఇలా చల్లడం అంటే వస్త్రం అది, వస్త్రాచ్ఛాదనం. ఉపనిషత్తుల్లో ఉంది స్పష్టంగా ఆ విషయం, వస్త్రాచ్ఛాదనం నీళ్లు చల్లడం అంటే. అప్పుడు ఆ చమనం చేసి తీసుకుంటున్నావా లేదా? ఐదు ప్రాణాలకి ఆహుతులను వేసి రెండు మూడు మెతుకులతోటి. అంటే దేవుడికి నివేదన పెట్టకుండా అన్నం తినడం ఎంత దోషము, ఈశ్వరుని పిలవకుండా యజ్ఞం చేయడం అంతే దోషం. ఈశ్వరుని కేవలం అల్లుడుగా భావించాడు ఈ పెద్ద మనిషి. ఆది పరాశక్తికి కూడా మూలమైనటువంటి పరమేశ్వరుడుగా ఆయన భావించలేకపోయాడు. భావనలో దోషం.